హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. ఇటీవల కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికి వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. దేవుని మహిమ ప్రభావాల ఘనతేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బలప్రభావాలు గల తన వాక్కుచేత ఆయన సమస్తాన్ని వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత మహాఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడిపక్కన కూర్చున్నాడు. దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు. కాబట్టి ఆయన వారికంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. ఎందుకంటే దేవుడు, నువ్వు నా కుమారుడివి, ఈరోజు నేను నీకు తండ్రినయ్యాను అని గాని, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు అని గాని తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా? అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమిపైకి తీసుకువచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనను పూజించాలి అన్నాడు. తన దూతల గురించి చెప్పినప్పుడు ఆయన దేవదూతలను ఆత్మలుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని చెప్పాడు. అయితే తన కుమారుని గురించి ఇలా అన్నాడు, దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు.
ప్రభు, ప్రారంభములో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. అవి నాశనమైపోతాయి, కాని నువ్వు కొనసాగుతావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. వాటిని అంగవస్త్రంలాగా చుట్టివేస్తావు. బట్టలను మార్చినట్టు వాటిని మార్చివేస్తావు. కాని నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు. నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసేవరకు నా కుడివైపును కూర్చో అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఈ దూతలంతా రక్షణను వారసత్వముగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్టమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది, కాని అది వాటి నిజస్వరూపం కాదు. యాజకులు ప్రతి సంవత్సరము అర్పించే ఒకే రకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వచ్చేవారిని పరిపూర్ణం చెయ్యలేదు. ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా. ఆరాధించేవారు ఒకసారంటూ శుద్ధులైతే పాపానికి గుచ్చిన స్పృహ వారికిక ఉండదు కదా. అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతి సంవత్సరము పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎద్దుల మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, నువ్వు బలులను గాని కానుకలను గాని కోరుకోలేదు, కాని నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేశావు. దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను. పైన చెప్పినట్టుగా ఆయన నువ్వు బలులను గాని కానుకలను గాని దహన బలులను గాని పాప పరిహారం కోసం చేసే బలులను గాని కోరుకోవు. వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారము అర్పించబడేవి అన్నాడు. ఆ తరువాత ఆయన, చూడు, నీ ఇష్టప్రకారం చేయడానికి నేనున్నాను అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. ఈ రెండవ ప్రక్రియలో యేసుక్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్టప్రకారం మనకు శుద్ధి జరిగింది. నిజంగా ప్రతి యాజకుడు ప్రతిరోజు నిలబడి ఒకే విధమైన బలులు అదే పనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు. కాని క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నాడు. తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచిచూస్తూ ఉన్నాడు.
శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు.
దీని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు, ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే అని ప్రభువు అంటున్నాడు. నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను, వారి మనసులపై వాటిని రాస్తాను. తరువాత ఆయన వాళ్ళ పాపాలను అక్రమాలను ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.
కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. తెరగుండా అంటే తన దేహం గుండా ప్రవేశించే కొత్తది సజీవము అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుక విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్థ హృదయముతో కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయముతో స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరముతో దేవుణ్ణి సమీపిద్దాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం. అధికముగా ప్రేమించడానికి, మంచి పనులు చేయడానికి ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. కొంతమంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి. సత్యాన్ని గుచ్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. కాని
భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది.
అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ల కింద తొక్కివేసి తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. ప్రతీకారం తీర్చడం నా పని, నేనే తిరిగి చెల్లిస్తాను అని, అలాగే ప్రభు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని చెప్పినవాడు మనకు తెలుసు. సజీవుడైన దేవుని చేతిలో పడటం భయానకమైన విషయం. అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసను వేదనను భరించారో జ్ఞాపకం చేసుకోండి. హింసల అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరోవైపు అలాంటి వేదన అనుభవించినా వారితో మీరు భాగస్వాములయ్యారు. ఇదెలాగంటే మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్టమైన కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకుపోతుంటే ఆనందంగా అంగీకరించారు. కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి. ఇక కొద్ది కాలం తరువాత రానున్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చెయ్యడు. నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్లితే అతను గూర్చి నేను సంతోషించను. అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కాని ఆత్మను కాపాడుకోవడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురుచూసే వాటిని గూర్చిన నిశ్చయత.
కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.
మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం. విశ్వాసం ద్వారా హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతన్ని నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతన్ని మెచ్చుకున్నాడు. దానివల్ల హేబేలు చనిపోయినా ఎప్పటికీ మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుడు హానోకును మరణం చూడకుండా తీసుకువెళ్లాడు. దేవుడు తీసుకువెళ్లాడు కనుక అతడు కనిపించలేదు. దేవుడు తీసుకువెళ్లక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటి వరకు తాను చూడని సంగతులను గుచ్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్యాభావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్లాడు. తాను ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు. ఎందుకంటే ఏ పట్టణానికి దేవుడే రూపశిల్పగా నిర్మాణకుడిగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, సారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు. కనుక సారా గర్భం ధరించడానికి శక్తి పొందింది. అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్కలేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు. వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసములో చనిపోయారు. కాని దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు, వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమని, అపరిచితులమని ఒప్పుకున్నారు. ఇలాంటి విషయాలు చెబుతున్నా వారు తాము తమ స్వదేశాన్ని వెతుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గుర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికి వెళ్లడానికి వారికి అవకాశం ఉంది. కాని వారు మరింత శ్రేష్టమైన దేశాన్ని, అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు తాను వారు దేవుడునని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధం అయ్యాడు. ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు అని ఈ ఇస్సాకును గుర్చి దేవుడు చెప్పాడు. దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్థుడని అబ్రహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబును, ఏసావును ఆశీర్వదించాడు. విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతి కర్రపైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు. విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావలసిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్లాలని ఆజ్ఞాపించాడు. విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతన్ని 3 నెలలు దాచిపెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు. విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోవడానికి నిరాకరించాడు. కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానాల్లో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచిపెట్టాడు. కంటికి కనిపించని దేవుని చూస్తూ సహించాడు. కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా రక్త ప్రోక్షణ ఆచరించాడు. దాని వలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయలుదేరిన వినాశకుడు ఇశ్రాయేలీల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు. విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్లారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్లాలని చూశారు. గాని సముద్రం వారిని మింగివేసింది. విశ్వాసాన్ని బట్టి 7 రోజులు ఎరుకో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి. విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గుడాచారుడుకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది. కనుక అవిధేయులతో బాటు నశించలేదు. ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు. విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల నోళ్లు మూయించారు, అగ్నికున్న బలాన్ని చల్లార్చారు, కత్తిపోటులను తప్పించుకున్నారు, వ్యాధుల్లో స్వస్థత పొందారు, యుద్ధ సమయంలో బలవంతులయ్యారు, విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు, స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు, ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు. ఇంకా కొందరు విక్కిరింతలను, కొరడాదెబ్బలను సహించారు. నిజమే, సంకెళ్లను, ఖైదును సైతం సహించారు. వీళ్లను రాళ్లతో కొట్టారు, రంపాలతో కోశారు, కత్తులతో చంపారు. వీళ్లు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా, వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు. అడవల్లో, పర్వతాలపైన, గుహల్లో, భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్లకి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీళ్ల విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కాని ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మన కోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము.
మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది. కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్ని, ప్రతి భారాన్ని, మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్ని వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. మన విశ్వాసానికి కర్త, దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్క చేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడివైపును కూర్చున్నాడు. మీరు అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయన గుచ్చి ఆలోచించండి. మీరు ఇంతవరకు రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు. కుమారుడుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరిచిపోయారు. నా కుమారా, ప్రభు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరిచేసినప్పుడు నిరుత్సాహపడవద్దు. ప్రభు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి
మీతో వ్యవహరిస్తాడు.
కుమారుడు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం
మీరు నిజమైన కుమారులు కాదు,
అక్రమ సంతానం లాంటి వారన్నమాట. ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? మన తండ్రులు వాళ్ళకు సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోవడానికి దేవుడు మన మంచి కోసం
మనకు శిక్షణనిస్తున్నాడు.
అయితే ప్రతి క్రమశిక్షణ ప్రస్తుతం మనకు బాధకరంగానే ఉంటుంది, కాని సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సడలిపోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాలను తిరిగి బలపరచండి. మీ కుంటికాలు బెనకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి. అందరితో శాంతికరమైన సంబంధాలు, పరిశుద్ధత కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేక మందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి. లైంగిక అవినీతిని సాగించే వారుగాని ఒక్కపూట భోజనం కోసం తన జన్మ హక్కును అమ్మివేసుకున్న ఏసావు లాంటి దైవభీతి లేనివాడు కాని మీలో లేకుండా జాగ్రత్త పడండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్లతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు. చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతో ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో, లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు. బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏమాటా చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు. ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు. ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి అన్నదే ఆ ఆజ్ఞ. భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే నేను ఎంతో భయపడి వణుకుతున్నాను అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు. ఇప్పుడు మీరు సియోను పర్వతం దగ్గరకు, సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకు, అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకు, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకు వచ్చారు. పరలోకములో నమోదు అయిన జ్యేష్ఠుల సమాజం దగ్గరకు, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు, సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకు, హేబేలు రక్తము కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు. మీతో మాట్లాడేవాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే పరలోకము నుండి హెచ్చరించే వాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం? ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కాని ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు, మరోసారి నేను భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా కదిలిస్తాను. మరోసారి అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలే వాటిని, అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది. కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో విస్మయంతో ఆయనను ఆరాధించుదాం, ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. సోదర ప్రేమను కొనసాగనీయుడి. అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు. మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహం అందరూ గౌరవించేదిగా, దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతి పరులను వ్యభిచారులను దేవుడు శిక్షిస్తాడు. డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను,
నిన్ను పరిత్యజించను
అని దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయం చేసేవాడు, నేను భయపడను, నన్ను ఎవరేం చేయగలరు అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం. మీకు దేవుని మాటలు చెప్పిన వారిని, మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే విధంగా ఉన్నాడు, ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహార నియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటి వల్ల ఏ ప్రయోజనమూ కలగదు. మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసేవారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు. ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు. కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగర ద్వారం బయట హింసలు పొందాడు. కాబట్టి మనం ఆయన అపనిందును భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం. ఎలాంటి నిత్యమైన పట్టణము ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. యేసు ద్వారా మనం నిరంతరము దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం. మీ నాయకులకు విధేయులుగా ఉండండి, వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారిగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు. అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మాకోసం ప్రార్థించండి. మీ దగ్గరికి త్వరలో తిరిగి రాగలిగేలా మరింత ప్రార్థించాలని కోరుతున్నాను. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపని శాంతి ప్రదాత అయిన దేవుడు ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక. తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక. ఆ యేసుక్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమేన్. సోదరులారా, మీకు సంక్షిప్తంగా రాసిన ఈ ప్రోత్సాహ వాక్కును సహించమని కోరుతున్నాను. మన సోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరగా వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూస్తాను. మీ అధికారులందరికీ పరిశుద్ధులందరికీ అభివందనాలు తెలియజేయండి. ఇటలీలో ఉన్నవారు మీకు అభివందనాలు చెబుతున్నారు. మీకందరికీ కృపతోడై ఉండుగాక.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుపోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన శిక్ష కలిగితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు. దాన్ని విన్నవారి ద్వారా అది మనకు రుజువు అయ్యింది. దేవుడు తన సూచక క్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు. మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు. దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒకచోట సాక్ష్యమిస్తూ ఇలా అన్నాడు, నువ్వు తలుచుకోవడానికి నరుడు ఎంతటివాడు, నువ్వు పట్టించుకోవడానికి నరపుత్రుడెవడు, నువ్వు అతన్ని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనత యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు. నువ్వు సమస్తాన్ని అతనికి లోబరిచి అతని పాదాల కింద ఉంచావు. ఆయన సమస్తాన్ని మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు. అయితే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా, మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు. ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో, ఆయన అనేక మంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణకర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుని చేయడం దేవునికి సమంజసమే. పరిశుద్ధులుగా అయ్యేవారికి వారిని పరిశుద్ధపరిచేవానికి దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధపరిచేవాడు
తాను పరిశుద్ధపరిచేవారిని సోదరులని పిలవడానికి సంకోచించడు.
ఆయన, నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను, సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను అన్నాడు. ఇంకా, నేను ఆయనలో నమ్మకముంచుతాను అన్నాడు. ఇంకా చూడు, నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు అని అన్నాడు. కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్నవారు. కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణబలం ఉన్నవాణ్ణి, అంటే
సాతానును శక్తిహీనుడిగా చేశాడు.
మరణ భయంతో జీవితకాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన ఖచ్చితంగా దేవదూతులకు సహాయం చేయడం లేదు, అబ్రహాం సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికి, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికి ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావలసిన అవసరం వచ్చింది. ఆయన తానే బాధలు పొంది శోధనల గుండా వెళ్ళాడు. కాబట్టి శోధనలు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులు పరిశుద్ధులు అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపోస్తులుడు ప్రధాన యాజకుడు అయిన యేసును గుచ్చి ఆలోచించండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం. ప్రతి ఇంటిని ఎవరో ఒకరు నిర్మిస్తారు, కానీ సమస్తాన్ని నిర్మించిన వాడు దేవుడే.
దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్ష్యమివ్వడానికి
మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కాని క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మ నిబ్బరాన్ని, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా ఈరోజు మీరు ఆయన మాట విన్నట్టయితే, అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. 40 సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు. కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో, వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గాలు తెలుసుకోలేదు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని కోపంగా శపథం చేశాను. సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసముతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజు ఈరోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎందుకంటే ప్రారంభము నుండి చివరి వరకు ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండడం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాము. దీని గుచ్చి మొదటే ఇలా చెప్పారు, ఈరోజే మీరు ఆయన స్వరం వింటే ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. దేవుని మాట వినికూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా. దేవుడు 40 ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా. వారి మృతదేహాలు అరణ్యములో రాలిపోయాయి. తనకు అవిధేయులైన వారిని గుచ్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు? దీన్ని బట్టి అవిశ్వాసం మూలానే వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారని మనం చూశాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందుచేత దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి. విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కాని విన్నదానికి తమ విశ్వాసం జోడించిన వారికి ఆ ప్రకటన వ్యర్థమైపోయింది. అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభము నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. మరోచోట 7వ దినం గుర్చి చెబుతూ దేవుడు 7వ రోజు తన పనులన్నీ ముగించి విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు. మళ్ళీ వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాడు. దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం కాబట్టి ఎవరికైతే సువార్త ముందుగా ప్రకటించబడిందో వారు తమ అవిధేయత కారణముగా దానిలో ప్రవేశించలేకపోయారు. కాబట్టి దేవుడు ఈ దినం అనే ఒక ప్రత్యేక దినాన్ని నిర్ణయించాడు. మొదట దీన్ని గూర్చిన ప్రస్తావన జరిగినా చాలా కాలానికి తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఇలా అన్నాడు, మీరు మీ హృదయాలను కఠినపరుచుకోకుండా నేడు ఆయన స్వరం వింటే మేలు. ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్టే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. కాబట్టి వారిలా అవిధేయతలో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆతృత పడదాం. ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణము నుండి ఆత్మను, కీళ్ల నుండి మూలుగును విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. సృష్టిలో ఆయనకు కనిపించనది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది. ఆకాశాల గుండా వెళ్లిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం విశ్వసించిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేనివాడు కాదు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవునికి సంబంధించిన పనులు చేయడానికి ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలను, బలులను అర్పించడానికి
ప్రతి ప్రధాన యాజకుడి నియామకము
ప్రజల్లో నుండే జరుగుతుంది. అతడు అజ్ఞానుల విషయంలోనూ దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతన్ని కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనుక. ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది. ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలులేదు.
అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి.
అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు. గాని దేవుడే ఆయనతో ఇలా అన్నాడు, నువ్వు నా కుమారుడివి, ఈరోజు నేను నీకు తండ్రినయ్యాను. అలాగే మరొక చోట ఆయన,
నువ్వు మెల్కీసెదెకు క్రమములో కలకాలం ఉండే యాజకుడివి అన్నాడు.
ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణము నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలు, మనవులు చేస్తూ కన్నీళ్లతో మొర్రపెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజాభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు.
మెల్కీసెదెకు క్రమంలో
దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఈ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యాడు. తనకు విధేయులైన వారందరికీ శాశ్వత రక్షణకు కారణమయ్యాడు. దీని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది.
అయితే వినడంలో మందకోడిగా ఉంటారు
గనక మీకు వివరించడం కష్టం. ఈ పాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది. కాని దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు. కాని బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడు పసివాడే. కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేనివాడిగా ఉన్నాడు. దీనికి భిన్నంగా వయసు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో చెడు ఏదో వివేచించగలిగి మంచి చెడు తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదిలి మరింత పరిణితి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాపపడటము, దేవునిపై విశ్వాసము, బాప్తిసాలు, తలపై చేతులుంచడము, చనిపోయిన వారు పునర్జీవితులు కావడము, నిత్య శిక్ష వంటి ప్రాథమిక అంశాలపై మళ్లీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం. తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందినవారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు, దేవుని శుభవాక్కును, రాబోయే కాలం తాలూకు శక్తులను రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్లీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు. ఇది ఎలాగంటే నేల తరచుగా తనపై కురిసే వాననీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. అయితే ముళ్ళు మొల్లపొదలు ఆ నేలపై మొలిస్తే అది పనికి రానిదే, శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది. ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారని, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారని గట్టిగా నమ్ముతున్నాం. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను, మీ సేవలను ఆయన మర్చిపోడు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడు సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకు సాగాలని మా అభిలాష. మీరు మందకోడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసముతో, సహనముతో వాగ్దానాలను వారసత్వముగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు
ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి నాతోడు అంటూ ప్రమాణం చేశాడు. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, నీ సంతతిని విస్తారం చేస్తాను అన్నాడు. ఈ విధంగా అబ్రహాము సహనముతో వేచి ఉన్న తరువాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు. సాధారణంగా మనుషులు తమకంటే గొప్పవాడి తోడు అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికి పరిష్కారం చూపేది ప్రమాణమే. వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు. అందువల్ల వేటి విషయం దేవుడు అబద్ధం ఆడలేడో, మార్పులేని ఆ రెండిటి ద్వారా ఆశ్రయం కోరి పరుగుతీసే మన ఎదుట ఉన్న ఆశాభావాన్ని మనం బలంగా పట్టుకోవడానికి గట్టి ప్రోత్సాహం ఉండాలని అలా చేశాడు. ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కు చెదరని స్థిరమైన లంగరు వలె ఉండి తెరలోపలికి ప్రవేశిస్తుంది. మెల్కీసెదేకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రహామును సాలేము పట్టణానికి రాజైన మెల్కీసెదేకు కలుసుకుని ఆశీర్వదించాడు. అబ్రహాము తాను యుద్ధములో పట్టుకున్న వాటిలో 10వ వంతు అతనికి ఇచ్చాడు. మెల్కీసెదేకు అనే అతని పేరుకు నీతికి రాజు అని, ఇంకా షాలేము రాజు అంటే శాంతికి రాజు అని అర్థం. అతడు తండ్రి లేకుండాను తల్లి లేకుండాను ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవితకాలానికి ప్రారంభం లేదు, జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతడు కలకాలం యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వీకుడైన అబ్రహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇతనికి ఇచ్చాడు. లేవీ వంశం వారిలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రహాము సంతతి వారైనప్పటికీ వారి దగ్గర 10వ వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. కాని లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదేకు అబ్రహాము దగ్గర 10వ వంతు కానుకలు స్వీకరించి అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు అధికుడని, దాన్ని అందుకునేవాడు తక్కువవాడన్నది కాదనలేని విషయం. లేవీ క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రహాము కానుకని స్వీకరించినవాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 10వ వంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రహాము ద్వారా 10వ వంతు కానుకలు ఇచ్చాడు. ఇది ఎలాగంటే లేవీ అబ్రహాము నుండే రావాలి కాబట్టి
అబ్రహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవి ఉన్నాడు. లేవీయులు యాజకులై ఉన్నప్పుడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ యాజక వ్యవస్థ వల్లనే పరిపూర్ణత కలిగింది అనుకుంటే, లేవీయుడైన అహరోను క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వేరే యాజకుడు రావాల్సిన అవసరమేమిటి? యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి. ప్రస్తుతం ఈ విషయాలన్నీ వేరే గోత్రంలో పుట్టిన వ్యక్తిని గుర్చి చెప్పుకుంటున్నాం. ఈ గోత్రంలో పుట్టిన వారెవరూ బలిపీఠం వద్ద సేవ చేయలేదు. మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకును గుర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు. మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడు వచ్చాడు కనుక మేము చెబుతున్నది మరింత స్పష్టమవుతూ ఉంది. ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్ర ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కావడం అసాధ్యం.
అయినా జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి అని లేఖనాలు ఆయనను గుర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్థమైనదిగానూ ఉంది. ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణం చేయలేదు. భవిష్యత్తు గుర్చి అంతకంటే శ్రేష్టమైన ఆశాభావం మనలను దేవుని దగ్గరికి చేరుస్తూ ఉంది. ఈ శ్రేష్టమైన ఆశాభావం ప్రమాణం చేయకుండా కలగలేదు. ఇతర యాజకులైతే ప్రమాణం చేయకుండానే యాజకులయ్యారు. అయితే యేసును గుర్చి మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రమాణం చేశాడు, నువ్వు కలకాలం యాజకుడుగా ఉంటావని దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన తన ఆలోచనను మార్చుకోడు. ఈ విధంగా మరింత శ్రేష్టమైన ఒప్పందానికి ఆయన పూచీ అయ్యాడు. అహరోను వంశీకులు మరణించారు. క్రీస్తు శాశ్వతకాలం జీవిస్తున్నాడు. ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరు అనేక మంది యాజకులు అయ్యారు. యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పు లేనిదిగా ఉంటుంది. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.
ఆయన కల్మషం అంటనివాడు,
నిందారహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. ధర్మశాస్త్రం బలహీనతలున్నా వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణవాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇప్పుడు మేము చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకములో మహాఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారము అయిన పరిశుద్ధ గర్భాలయములో ఆయన సేవకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుణ్ణి కానుకలు బలులు అర్పించడానికి నియమిస్తారు. కాబట్టి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు క్రీస్తు భూమి మీదే ఉంటే యాజకుడిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారున్నారు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు పర్వతం పైన నీకు నేను చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి అని దేవుడు హెచ్చరించాడు.
కాబట్టి యాజకులు సేవ చేస్తున్న గుడారం
పరలోకంలో ఉండేవాటికి నకలుగా నీడగా ఉంది. కాని ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్టమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు.
ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు
దేవుడు ఇలా అన్నాడు, చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి. ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. నేను ఇక వారి మీద మనసు పెట్టడం మానేశాను. ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది, వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను, అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ప్రభువుని తెలుసుకో అంటూ వారిలో ఎవరూ తన ఇరుగు పొరుగు వాళ్ళకి గానీ తన సోదరునికి గానీ ఉపదేశం చెయ్యడు. ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను, వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. ఆయన కొత్త ఒప్పందం అని చెప్పడం వల్ల మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధన స్థలము, ఆరాధనకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఇది ఎలాగంటే ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపుల గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగురించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. కరుణాపీఠం అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గుచ్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారములోని వెలుపల గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు. కాని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తాను తన ప్రజలు తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు. దీన్ని బట్టి ఆ మొదటి మందిరం నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గం వెల్లడి కాలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఆ గుడారం ఈ కాలానికి ఒక ఉదాహరణగా ఉంది. ఈ అర్పణలు కానుకలు ఆరాధించే వ్యక్తి మనస్సాక్షిని పరిపూర్ణం చెయ్యలేకపోయాయి.
ఇవి కేవలం అన్నపానాలకు పలు రకాల ప్రక్షాళనలకు సంబంధించిన ఆచారాలు.
ఇవి నూతన వ్యవస్థ వచ్చేంత వరకు నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు. అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనది, సృష్టి అయిన ప్రపంచానికి చెందనది, పాత గుడారం కంటే మరింత ఘనమైనది, మరింత పరిపూర్ణమైనది అయిన గుడారం గుండా వచ్చాడు. మేకల కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు. ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తము, మేకల రక్తము, ఆవుదూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కలంకమూ లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి. ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది. ఎవరైనా వీలునామా వదిలి వెళ్తే ఆ వ్యక్తి మరణించాడని నిరూపణ కావాలి. మరణం ఉంటేనే వీలునామా చెల్లుబాటు అవుతుంది. దాన్ని రాసినవాడు బతికి ఉండగా ఆ వీలునామా చెల్లదు. కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు. మోషే కూడా ధర్మశాస్త్రంలోని అన్ని ఆదేశాలను ప్రజలకు వివరించిన తరువాత కోడె దూడల మేకల రక్తాన్ని నీళ్లతో కలిపి ఎర్రని ఉన్ని ఇస్సోపుతో దాన్ని తీసుకుని ధర్మశాస్త్ర గ్రంథం చుట్ట మీద ప్రజలందరి మీద చిలకరించాడు. తరువాత ఇది నిబంధన రక్తం, దీనిలోనే దేవుడు మీకు ఆదేశాలు ఇచ్చాడు అని చెప్పాడు. అలాగే ఆ రక్తాన్ని ఆరాధన గుడారంపైన, గుడారంలోని యాజక సేవకు ఉపయోగించే పాత్రలన్నిటిపైనా చిలకరించాడు. ధర్మశాస్త్రం ప్రకారం దాదాపు వస్తువులన్నీ రక్తం వల్ల శుద్ధి అవుతాయి. రక్తం చిందించకపోతే పాపాలకు క్షమాపణ కలగదు. కాబట్టి పరలోకంలో ఉన్నవాటికి నకలుగా ఉన్న వస్తువులు జంతు బలుల వల్ల శుద్ధి కావలసి ఉంది. అయితే అసలు పరలోకానికి సంబంధించినవి శుద్ధి కావాలంటే అంతకంటే శ్రేష్టమైన బలులు జరగాలి. అందుచేత చేతులతో నిర్మాణం జరిగి నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలములోకి క్రీస్తు ప్రవేశించలేదు. ప్రస్తుతం ఆయన మనందరి కోసము దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకి ప్రవేశించాడు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని వేరే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తాడు. అయితే యేసు పదే పదే తనను తాను అర్పించుకోవడానికి అక్కడికి వెళ్లలేదు. ఒకవేళ ఆయన పదే పదే అక్కడికి వెళ్లాల్సి వస్తే భూమి ప్రారంభము నుండి ఆయన అనేక సార్లు హింస పొందాల్సి వచ్చేది. కాని ఆయన ఈ కాలాంతములో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసేశాడు. మనుషులంతా ఒకేసారి చనిపోతారు, తరువాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు అనేక మంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈసారి పాపాల కోసం కాదు, కాని తన కోసం సహనముతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.